మహానుభావులైనటువంటి ఋషులు, ఆళ్వారులు మొదలైనటువంటి వ్యక్తుల యొక్క హృదయంలో కలిగినటువంటి భగవద్ అనుభూతి ప్రవహిస్తే దివ్య గాథలైతే, అలాంటి వాటిని మనం శ్రవణం చేశామంటేనే మనలో ఒక రకమైనటువంటి యోగ్యత ఏర్పడుతుంది. అర్థం తెలిస్తే ఆనందం కూడా కలుగుతుంది, కానీ అర్థం తెలియకపోయినా వాటి ప్రభావం మనకి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి దాన్ని మనం గుర్తిస్తాం, ఒక్కొక్కసారి గుర్తించలేకపోతాం. శబ్దానికంటూ ఒక శక్తి ఉంటుంది, అది మనలో ఏదో ఒక రకమైనటువంటి భావాన్ని ప్రేరేపిస్తుంది. భోమున అదేమో అర్థం లేదు దానికి, కానీ ఆ శబ్దం వినగానే ఏదో ఒక రకమైనటువంటి ఒక భావ స్ఫూర్తి మనలో కూడా ఏర్పడుతుంది. ఓ అందమైనటువంటి వీణానాదాన్ని, మురళీ రవాన్ని మనం శ్రవణం చేస్తే మనకి తెలియకుండానే మన హృదయంలోంచి ఒక రకమైన కదలిక ఏర్పడుతుంది. అది మనలోనే కాదు, ప్రకృతిలో కూడా అట్లానే ఏర్పడుతుంది. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి మన మనస్సులో కలిగే భావాలకి అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. అది మనకి స్పష్టంగా ఒక్కొక్క చోట కనిపిస్తుంది, ఒక్కొక్క చోట కనిపించదు. సాధారణంగా మనుషులకి అట్లాంటివి కనిపించవు, ఎందుకంటే వీళ్ళు బుద్ధిమంతులు కనుక. కానీ జంతువులకు కనిపిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువుల్ని పెంచుకునేటటువంటి వాళ్ళకి ఇలాంటి అనుభవం ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి పెంపుడు కుక్క ఉందనుకోండి, మీ ఇంటికి మీరు బయట ఎవరితోటో దెబ్బలాడి మంచి హాట్ హాట్గా కోపం కోపంగా ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు మీ కుక్క మీతో ప్రవర్తించే తీరు వేరే ఉంటుంది. మంచి హుషారుగా సంతోషంగా మీరింటికి వచ్చారనుకోండి, అప్పుడు మీ కుక్క మీతో ప్రవర్తించే తీరు వేరు ఉంటుంది. గమనించారా ఎప్పుడైనా? మన ఉత్సాహంగా ఇంటికి వచ్చినట్టయితే అమాంతం ముందర రెండు కాళ్ళు లేపి మన భుజం మీద పెట్టి ఎగిరేస్తుంది కుక్క. కానీ అదే మనం కోపం కోపంగా మండుతూ మండుతూ ఇంటికి వచ్చామనుకోండి, మీదకి రాదు, దూర దూరంగా ఉండి తోక ఆడిస్తూ ఇటు అటు ఊగుతూ అది కుని 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 అంటూ ఉంటుంది. అంటే దానికి మొహం చూడగానే ఈ వ్యక్తిలోంచి బయలుదేరే స్పందనలు ఎట్లా ఉంటాయి అనే దాన్ని బట్టి ఇవి కొంచెం వేడి వేడి స్పందనల్లో ఉండే, మనం దూరంగా ఉండాలి అని దానికి తెలుస్తుంది. లేదు ఇవి ఆనంద తరంగాల్లో ఉన్నాయి, మనం ఈసారి దగ్గరికి వెళ్ళి ఎగరచ్చు హాయిగా అనిపిస్తుంది. జంతువులు కనుక వాటికి ఆ స్పందనని పసికట్టే శక్తి ఉంది. అది మన మనుషులం కదా, బుద్ధున్నోళ్ళం కదా, అంతే మనకు అలాంటివి కనిపెట్టేటటువంటి శక్తి లేకుండా పోయి. ఒకనాడు ఉండేది మనకు కూడా అట్లాంటి యోగ్యత, కానీ తెలివి ఎక్కువ అయ్యేటప్పటికి అది కాస్త పోయింది అని చెప్తారు మనకి. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి కూడా మనలో కలిగినటువంటి భావ తరంగాలకి అనుకూలంగా స్పందిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా మొక్కలుంటే మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. మీరు రోజు ప్రొద్దున్న సాయంకాలం కాసేపు ఆ మొక్క పక్కన కూర్చుని ప్రేమగా దాన్ని ఒకసారి తాకి అక్కడ ఏదైనా కాస్త ఓ మంచి స్తోత్రమో నాలుగు మంచి పాటలో చక్కగా పాడుకుంటూ ఉంటే లేదు కాస్త భగవంతుడిని స్మరించుకుంటూ కూర్చుంటే కాసేపు కొంతకాలానికి ఆ మొక్కలో అందమైన వికాసం కనిపిస్తుంది. అదే మొక్క దగ్గర మీరు కూర్చుని వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ వాడి గురించి చెడు మాట్లాడుతూ వీడి గురించి చెడు ఆలోచన చేస్తూ కూర్చుంటే ఆ మొక్క వికాసాన్ని కోల్పోయి క్రమంగా వాడిపోవడం ప్రారంభిస్తుంది. మొక్క దగ్గర మీరు కూర్చుని చక్కటి మురళీ రవాన్ని వేణు నాదాన్ని వినిపిస్తే ఆ మొక్కలో కలిగే స్పందన వేరే రకంగా ఉంటుంది. దాని పక్కన కూర్చుని మీరు డిస్కో సౌండ్స్ లేకపోతే మరొకటి వేస్తే అందులో ఉండే స్పందన మరొక రకంగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో మన ఇళ్లలో పశువులు ఉండేవి, ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు మనమే ఉన్నాం కదా, ఇంకా అవి ఎందుకని తీసేసాం వాటి. ఇప్పటికీ పశువులు ఉండేటటువంటి స్థానాల్లోకి ఎక్కడికైనా వెళ్ళి ఆ పశువుల దగ్గర చక్కటి మృదువుగా ఉండేటటువంటి భగవద్ భజనలు మనం ప్లే చేసి వాటి దగ్గర ఒక చక్కటి మురళీరవం లాంటి వాటిని కనుక వినిపిస్తే వాటిలో ఉండేటటువంటి స్పందన వేరుగా ఉంటుంది. భయంకరమైనటువంటి ధ్వనులను వినిపిస్తే వాటిలో కలిగేటటువంటి స్థితి వేరే ఉంటుంది. ఈ మధ్యనే ఒకసారి చూపించాడు ఒక చోట నెట్ లో, చక్కగా కృష్ణుడి పాటలు పాడుతూ ఆ ప్రక్కన మురళిని వాయిస్తుంటే ఎవరూ పితకక్కర్ లేకుండా ఆవు పాలు స్రవించేస్తోంది అట్లాగా. చూశారు ఎక్కడైనా? జంతువులలో, చెట్లలో, సహజంగా ఉండేటటువంటి ప్రకృతిలో కూడా మనలో కలిగే స్పందనకి అనుకూలమైనటువంటి స్పందన కలుగుతూ ఉంటుంది. అది మనలో సాత్వికంగా ఉంటే ప్రకృతిలో కూడా సాత్విక స్పందనలు ఏర్పడతాయి. అవి మనలో తామసంగానో రాజసంగానో ఉంటే ప్రకృతిలో కూడా అదే రకమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడతాయి. భాగవతంలో చెప్తాడు, శ్రీకృష్ణుడు పుట్టబోతున్నాడు జైల్లో అర్ధరాత్రి పూట అనగానే అంతవరకు ఉద్రిక్తంగా ఉండేటటువంటి గాలులన్నీ కూడా మందం మందం మెల్లమెల్లగా వీయడం ప్రారంభించాయట. అంతవరకు ఆకాశంలో గర్జిస్తూ ఉండేటటువంటి మేఘాలన్నీ కూడా కాస్త నిశ్శబ్దాన్ని సంతరించుకోవడం ప్రారంభించాయట. ఆకాశంలో దేవదుందుభులు మురోగాయట, పుష్పవృష్టి కురిసిందట. అది మనకి వింటూ ఉంటే ఆ ఏమిటో ఇద్దరు ఇలాగే మాట్లాడతారు వీళ్ళు అని అనిపించవచ్చు, కానీ అది ఇప్పటికైనా మనం దాన్ని ప్రకృతిలో మన చుట్టూ ఉండేటటువంటి జీవరాశితోటి సాగించే ప్రవృత్తిలో గమనించవచ్చు. గమనించాలనుకున్నవాడికి కనిపిస్తాయి ఉన్నవైనా సరే, మన చుట్టూ ఉన్నవైనా మనం కావాలనుకుంటే కనిపిస్తాయి తప్ప లేకపోతే వాటిని మన కళ్ళు కూడా గుర్తించవు. కంటి ముందర వస్తువు ఉన్నంత మాత్రం చేత కనిపిస్తుంది అని అనుకోకండి, ఎప్పుడూ పొరపాటు. కంటి ముందర ఉన్నా మన దృష్టి లేకపోతే కన్ను దానిని కూడా రికగ్నైజ్ చెయ్యలేదు. మీ అందరికీ తెలిసినప్పుడప్పుడు అలా పరాగ్గా కూర్చున్నాం అనుకోండి, మనం ఎవరో మన ముందు నుంచి వెళ్ళిపోతుంటారు ఇటు అటును, అరే వెళ్ళారా ఫలానా వాళ్ళు ఇటు నుంచి అంటే అమ్మో నేను చూడలేదండి. అరే ఇంకెంత కళ్ళు ఉన్నాయి నీకు, తెరుచు కూర్చున్నావు, నీ ముందు నుంచే వెళ్ళాడు, ఇలాగా కనపడలే నీకు అంటే ఏమో గమనించలేదండి. అంటే కళ్ళు తెరిచి ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాని మీద దృష్టి ఉండడం ఇంపార్టెంట్. దాని మీద మన దృష్టి ఉంటే అది మనకి కంటి ద్వారా మనస్సు దాకా చేరుతుంది తప్ప లేకపోతే చేరదు. ప్రకృతి మన మనస్సులో సాత్విక భావం కలిగితే అది కూడా సాత్వికతని పొంది మనకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మనలో ఒక రకమైనటువంటి ఉదాసీనమైనటువంటి ప్రవృత్తి ఉంటే ప్రకృతి కూడా మన విషయంలో ప్యాసివ్గానే ఉంటుంది. మనం అందరం ఈ 5 దినాల కార్యక్రమంలో ప్రకృతిని ప్రేమించే ప్రయత్నం చేద్దాము, ప్రకృతిని అనుకూలంగా చూసే ప్రయత్నం చేద్దాము అని ఇక్కడ కూర్చున్నాం. అందుకే మన యాగశాలలో ప్రకృతి ద్రవ్యాలైనటువంటి మట్టిని పూజిస్తున్నాం, నీటిని పూజిస్తున్నాం, నిప్పుని పూజిస్తున్నాం, గాలిని పూజిస్తున్నాం, ఆకాశాన్ని కూడా పూజిస్తున్నాం. ఈ 5 కూడా ఇక్కడ మనం పూజ చేస్తున్నాం. ఇక్కడ అయితే ఆ పూజ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. మరి ఎలా పడితే అలా పూజ చేయడం పూజ అనరు. ఏదో 4 పువ్వులు తీసుకెళ్ళి నీ మొహాన్ వేసి అయిపోయిందా పూజ అంటే అదే పూజ. ఒరే తల్లిని పూజించవలే అన్నట్టండి ఎవడో ఆయన. ఈయన గానేమో ఆఫీస్కు పోవాల్సి వస్తుంది అర్జెంటుగా. ఓయ్ తల్లి కదా ఇలా ఏడు ఇక్కడ త్వరగా పువ్వులు వేసి పోవాలి అన్నట్టండి వాడు. వాడికి తల్లిని పూజ చేసేటటువంటి శ్రద్ధ అంటే అదే పూజ అంటే. ఎదట వ్యక్తి మనస్సు ఎట్లా ప్రసన్నమవుతుందో, ఎదట వ్యక్తి యొక్క హృదయం ఎట్లాగా రంజిల్లుతుందో అది చెయ్యడమే పూజ అంటారు తప్ప ఏదో ఇన్ని పువ్వులు వేయడంనో ఇన్ని నీళ్లు పోయడంనో అక్కడ ఇంత పట్టుకొచ్చి నైవేద్యం పెట్టి అమ్మాయి అయిపోయింది పీడ విరగడైంది పూటకి అనుకుంటే దాన్ని పూజ అని అనరు. దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ యాక్ట్, దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ. ఆ ప్రొసీజర్ మనకి శాస్త్రాలు చెప్పాయి. ఆ శాస్త్రం చెప్పిన పద్ధతిలో చేస్తే అది మనకి మంచిది అని శాస్త్రమే చెబుతోంది. కనుక ఇక్కడ మనం ఆ శాస్త్రము చెప్పిన పద్ధతి ప్రకారం ఆరంభం చేశాము మన ఈ వరుణ యాగాన్ని. నిప్పుని మనం పూజ చేస్తున్నాం, ఎదురుకుండా కనిపిస్తోంది. యాగశాలకి చుట్టూ 5 కుండాలు ఉన్నాయి. ఈ 5 కుండాల్లోనూ మన అగ్నిహోత్రాన్ని దర్శనం చేస్తున్నాం. దాని ముందర కూర్చుని ఆ అగ్నికి తృప్తి కలిగే ఏవో కొన్ని ద్రవ్యాలు దాంట్లో వేస్తూ ఏవేవైతే చదవాలి అని చెప్పారో అలాంటి మంత్రాలని చదువుతూ అక్కడ ఋత్విక్కులు కూర్చున్నారు. వారు ఏదో చేస్తున్నారు, వారు చేయాల్సినటువంటి పనులేవో. అది నిప్పుని పూజించుట, నీటిని పూజించడానికి ఆ మధ్యలో కలశం ఉంది. అక్కడ 2 కలశాలు పెట్టారు, అటొకటి ఇటొకటి, మధ్యలో ఒకటి, దానికి ఎడమ వైపుగా ఒకటి పెట్టారు. ఆ కలశాల్లో ఎవరినో ఆవాహన చెయ్యాలి. గత 2 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం, మన లోపల కూడా ఎవడో ఉంటాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఎవడుంటాడు అనుకుంటున్నాం? ఎలా చెప్పాలని నారాయణ ఆయన ఉంటాడు మనందరిలో. సో మనం తినేదైనా మాట ఆడేదైనా మనం చేసే ఏ చేష్ట అయినా వాడి వల్ల జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ మర్చిపోయి ఉంటాం అనుకోండి వేరే విషయం, ఎందుకంటే మనం తిన్నది అరిగిపోవటం లేదా, మళ్ళీ మళ్ళీ తింటాం లేదా, అట్లాగే విన్నది కూడా అరిగిపోతుంది, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలనుకోండి. మన లోపల నారాయణుడు ఉండి మనకి కావలసినటువంటి శక్తినిచ్చి పని చేయిస్తూ ఉన్నట్టే నీటిలో కూడా భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుణ్ణి అక్కడ ఆరాధన చేస్తారు కలశంలో. ఆ భగవంతుణ్ణి అనేక రూపాల్లో ఆరాధన చేస్తారు, ఒక రూపంలో కాదు. అయితే మళ్ళీ అనేక రూపాలంటే ఏ ఏ రూపాల్లో చేయాలో మళ్ళీ దానికి పద్ధతులు ఉన్నాయి. ఏ రూపంలో పడితే మళ్ళీ ఆ రూపంలో చేయకూడదు. ఇప్పుడు మనకి అనేక రూపాల్లో ఉండేవాడు దేవుడు ఒకడే అని అనగానే మొత్తం మన పూజామందిర నిండా కనిపించిన ప్రతి ఫోటో పట్టుకొచ్చి దాంట్లో పారేసి ఎవరిని చేయకపోతే ఏం కొంపలు అంటుకుంటాయో అని మనం బెంగపడుతూ ఏదో తాతలో తంటాలు పడి చేస్తుంటారు. అలా చేయడం కాదు, మళ్ళీ ఏ రూపాల్లో చేయాలో దానికి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని అనుసరించే అక్కడ ఒక మధ్యలో పెట్టిన దాంట్లో మధ్యలో ఒకటి చుట్టూ నాలుగు కలశాలు పెట్టారు. అందులో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ పేర్లతోటి మధ్యలో పరవాసుదేవ నామధేయంతో స్వామిని అర్చిస్తారట. అటు ప్రక్కన ఎడమ వైపు పెట్టినటువంటి కలశంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో ఆయన్ని మూల మంత్రాలతోటి ఆరాధన చేస్తూ చుట్టూ అష్ట దిక్పాలకులని పెడతారు. నీటి రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేయడం, నిప్పు రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేయడం. ఆ ముందర కలశాలకి ముందుగా రంగురంగుల బియ్యంతో ఒక అందమైన ముగ్గు వేశారు. అంటే మనం వస్తున్నాం అనుకోండి కానీ ఎంతమంది యాగశాల లోపల ఏం జరుగుతుందో చూశారో తెలియదు, కానీ ఏదో కొంతమంది అయితే చూసి ఉంటారు. అందరూ చూడ్డానికనే పెట్టారు అక్కడ. దాన్ని రెండవ నాటికి చక్కగా అలంకరణ చేసి అందులో ఆవాహన చేసి దానికి రోజు అర్చన కూడా చేస్తున్నారు. దాని పేరు మండలము అని అంటారు. దాన్ని చక్ర అబ్జ మండలము అని అంటారు. ఆ చక్ర అబ్జ మండలం అనే దాంట్లో విశ్వమంతా ఉండేటటువంటి భగవంతుణ్ణి ఆకాశ స్వరూపంగా ఆరాధన చేసి ఆహ్వానం చేసి ఆయనకి అక్కడ ఉపచారాలని అర్పిస్తూ ఉంటారన్నమాట. ఎన్ని భూతాలు అయ్యాయి ఇక్కడికి? ఎన్ని భూతాలు ఎన్ని అసలు? 5 పంచభూతాలు అంటారు. దెయ్యాలు భూతాలు చాలా ఉంటాయి కానీ మనకు ఆ భూతాలు అక్కర్లేదు. మన ప్రకృతి మండలానికి సంబంధించిన భూతాలు ఏవో అవి తెలిస్తే చాలు అండి. ఎన్నవి? 5. మన శరీరాలు ఎన్ని భూతాలతో తయారయ్యాయి? 5. పంచభూతాలు మన దేహంలో ఉన్నాయి, పంచభూతాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ కనిపించే ప్రపంచమంతా పంచభూతాత్మకమే. నీకు తెలియవలసింది ఏంటంటే నీ దేహంలో ఉండే భూతాన్ని కనుక నువ్వు కదపగలిగితే ప్రకృతిలో ఉండే భూతం కూడా కదులుతుంది. ఎందుకంటే ఆ భూతం ఈ భూతం ఒకటే కదా. ఇక్కడ మట్టి ఉంది, బయట మట్టి ఉంది. ఇక్కడ గాలి ఉంది, బయట గాలి ఉంది. ఇక్కడ నీరు ఉంది, బయట నీరు ఉంది. ఇక్కడ ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. ఇక్కడ నిప్పు ఉంది, బయట కూడా నిప్పు ఉంది. మీలో నిప్పు ఉంది తెలుసునా? ఇల్లు కాలిపోతా ఉండి నిప్పు ఉంటే మనలో కూడా నిప్పు ఉంది. ఆ నిప్పుని తృప్తిపరచడానికే రోజు పళ్ళె నిండా పట్టుకొచ్చి వేసేస్తున్నాం లోపలికి. ఒకసారి వేస్తే చాలటలేదని, రెండు సార్లు చాలటలేదని, మూడు సార్లు ఇంకా చాలటలేదని మధ్య మధ్య నిప్పుంది, నీరుంది, గాలి ఉంది, ఆకాశం ఉంది, మట్టి ఉన్నది. ఈ లోపాలుండే పంచభూతాలు, బయట ఉండే పంచభూతాలు ఒకటే కనుక ఒకదాని నువ్వు కనుక సరిగా స్పందింప చేయగలిగితే బయటది కూడా స్పందిస్తుంది. దానిని ఎట్లా చేయాలో ఇక్కడ యాగశాలలో చేస్తున్నారు. నిప్పుని కుండంలో ఆరాధిస్తున్నారు, నీటిని కలశంలో ఆరాధన చేస్తున్నారు, ఆకాశాన్ని మండలంలో ఆరాధన చేస్తున్నారు, మట్టిని ఆ ప్రక్కన ఉండేటటువంటి మట్టి యొక్క మార్పుగా తయారైనటువంటి విగ్రహ రూపంలో ఆరాధన చేస్తున్నారు. ఇంత మిగిలింది అండి. ఆకాశాన్ని అక్కడ మండలంలో ఆరాధన చేస్తున్నారు. వాయువు, ఈ వాయువుని ఇక్కడ కూర్చున్న ఋత్విక్కులు తమ వాక్కుల ద్వారా స్పందింపజేస్తున్నారు. మీరు వింటున్నారు కదా, వాళ్ళు చదివేటటువంటి అరుళుపాడు ఋగ్వేదం అంటున్నారు మన యజ్ఞాచారులు వారు, అరుళుపాడు యజుర్వేదం అంటున్నారు, అరుళుపాడు సామవేదం అంటున్నారు. అనగానే వాళ్ళు వచ్చి ఏమిటో ఓ అంటున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఓ ఓ ఓ అంటూ వర్లుతున్నారు. వర్లడం అంటే చెప్పడం అని అర్థం. వాయు రూపంలో ఉండేటటువంటి స్పందన లోపల నుంచి బయలుదేరితే అదే బయటికి ధ్వనిలాగా శబ్దంలాగా వస్తుంది. అది దేహంలో ఒక్కొక్క చోట తాకితే ఒక్కొక్క రకంగా బయలుదేరుతుంది. అది నాభి దగ్గర నుంచి వస్తే హా అంటుంది, కంఠంలోంచి వస్తే ఆ అంటుంది, ముక్కులోంచి వస్తే హా అంటుంది, పెదాలు కలిసి వస్తే పా మా అంటుంది, నాలుకతోటి దంతాలు కలిసి వస్తే అలా అంటుంది కదా. ఒకటే ధ్వని, ఒకటే వాయువు, కానీ ఆ వాయువు పైకి ప్రసరింపచేసేటప్పుడు ఎక్కడెక్కడ తాకితే దేహంలో దానికి తగ్గ శబ్దాలు బయటకు వస్తాయి. మీరు ఎప్పుడైనా మురళిని వాయించారా? ఎంతమంది మురళి పోని విన్నారా? మురళిని ఎంతమంది మీరెవరు? ఏం లేదమ్మా, మురళి రవాన్ని చూసారా? మురళిని పోని ఎంతమంది, ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది అంటే ఇది కూడా ఇదిగో స్ట్రైట్గా ఉంది ఇలాగా. ఒక గొట్టంలా ఉంటుంది అది, వెదురు కర్ర, కానీ దానికి అక్కడక్కడ అక్కడక్కడ కన్నాలు పెడతారు. ఒక కన్నాల్లోంచి గాలిని పంపిస్తారు, ఒక్కొక్క కన్నాన్ని మూస్తారు తెరుస్తుంటారు, మూస్తారు తెరుస్తుంటారు. ఒకటే గాలి కానీ దాన్ని మూసి తెరిచే తేడాని పట్టి సారీగామా స్వరాలు మారతాయి, రాగాలు మారతాయి. గాలి మనలో కూడా గాలి ఉంటుంది, ఆ గాలి లోపలికి వెళ్లి అది క్రమంగా బయటకు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ తాకుతుందో దాన్ని బట్టి ఆయా ఆయా శబ్దాలు బయటికి వెలువడతాయి. అన్ని శబ్దాలకి ఒకటే. మన నాల్క కొండ నాలిక దగ్గర తగిలితే ఆ అవుతుంది. కొంచెం ముందర లాగా పెదాలు విడదీస్తే ఈ అవుతుంది. మీ పెదాలని ముందుకి సాపితే ఊ అవుతుంది. దాన్ని ఇలా కోలగా పైకెత్తితే ఓ అవుతుంది. ఇలా విడదీస్తే ఏ అవుతుంది. ఒకటే ధ్వని, కానీ ఆ విడదీసేటటువంటి తేడాని బట్టి అక్షరాల యొక్క ఆవిర్భావం ఏర్పడుతూ ఉంటుంది. ఆ అక్షరాల ఆవిర్భావమే పదాలవుతాయి, వాక్యాలవుతాయి. అవి శక్తి కలిగి బయటకు వస్తే మంత్రాలవుతాయి. మామూలుగా వాడితే మాటలవుతాయి. అది కూడా లేకపోతే అరుపులవుతాయి. అవి అరుపుల్లా ఉండాలా, మాటల్లా ఉండాలా, మంత్రాల్లా రావాలా అనేది మనం ఆలోచించాలి. మిగతా జంతువులకైతే వాటికి అరుపులు ఒక్కటే వచ్చును. ప్రకృతికైతే ధ్వని మాత్రమే వచ్చును. ఇప్పుడు మనం పైన వింటున్నాం ధ్వనులు, గాలి సాగుతుంటే ఆ పైన కట్టినటువంటి పట్టా ఇటు అటు ఊగుతుంటే, అక్కడి నుంచి వచ్చే గాలి తరంగిస్తుంటే ఏవో కొన్ని ధ్వనులు మనకు కూడా వినిపిస్తున్నాయి కదా, అవి ధ్వనులు అంటారు. కానీ పక్షులు జంతువులు అరిస్తే వాటిని అరుపులు అంటారు. వాటి ధ్వనులు అనరు, అరుపులు. కానీ మనలో చూస్తేనో మాటలు అంటారు. కానీ ఆ మాటలని మనం సవ్యంగా వాడితే మంత్రాలు అంటారు వాటిని. వాటి ప్రభావాన్ని బట్టి అది అరుపులైతే ఒక శక్తి ఇస్తాయి, మాటలైతే మరొక శక్తిని ఇస్తాయి, మంత్రాలైతే మరొక రకంగా పనిచేస్తాయి. అదే గాలి. గాలిలో తేడా లేదు, కానీ ఆ గాలిని నువ్వు మంత్రంగా వాడాలా, మాటలుగా వాడాలా, అరుపులుగా వాడాలా, అన్నీ ఇష్టం. ప్రకృతిలో ఉండేటటువంటి ఆ ధ్వనిని, ఆ వాయువుని అది మంత్రమై మనల్ని రక్షించగలిగేదిగా ఉండాలి. మంత్రమంటే అర్థం అదే. ఒకడిని రక్షించేటుంటే దాని పేరు మంత్రం అంటారు. ఒకడి అవసరాన్ని తీర్చేటట్టుంటే దాని పేరు మంత్రం అంటారు. లేకపోతే ఉత్తమ ఆటలు అంటారు. పలక, బలపము, కలక, ఏముంది దానికి, ఏం లేదు. అవన్నీ మాటలు. మంత్రములుగా అది మారితే అది ఎదటి వ్యక్తి లోపల కూడా ఒక అద్భుతమైనటువంటి కదలికని తీసుకురాగలుగుతుంది. మనం పంచభూతాలతో తయారయ్యాం కనుక ఆ పంచభూతాలని జాగ్రత్తగా వాడి మనని మనం బాగు చేసుకోగలిగేటట్లుగా చెయ్యడమే యజ్ఞం అంటే. దానికోసం చేసే ప్రక్రియే యజ్ఞం అంటే. ఏదో ఏదో పంతులు వచ్చారు కదా, ఏదో చేయాలి కదా అని చేసే సంభావన కోసం చేసే కార్యక్రమం కాదు. మనని, మన చుట్టూ ఉండే ప్రకృతిని ప్రభావితం చేసుకుంటూ మంచిగా మలుచుకోవడానికి చేసే ఒక ప్రక్రియ. దానిని చక్కగా విడదీస్తారు, మళ్ళీ కలుపుతారు. అరే విడదీయడం ఎందుకండి, మళ్ళీ కలపడం ఎందుకండి, అలా ఉంచితే పోలే పోలే. విడదీయాలి, కలపాలి, అప్పుడే రుచి వస్తుంది. మీలో ఎంతమందికి ఆవకాయ తెలుసును? ఆవకాయ తెలియకపోతే హలవాడు తెలుగోడే కాదు. మీలో ఎంతమందికి మాగాయ తెలుసును? ఎంతమంది తెలుసు? చేయొస్తాండే. ఎప్పుడైనా తిన్నారా లేదా? ఎలా చేస్తారో తెలుసునా? తినడం మాత్రమే తెలుసు. మామిడికాయల్ని మొట్టమొదట చక్కగా తొక్క తీస్తారు. ఆ తర్వాత సన్నటి పొడుగు ముక్కలుగా కోస్తారు. ఆ కోసినటువంటి ముక్కలని చక్కగా ఉప్పులో నానవేస్తారు. ఏమవుతుంది నానవేస్తే? ఊట వస్తుంది. కరెక్ట్. ఏదో కొద్ది అక్కడ చూసినట్టున్నారు. దాంట్లో ఆ వేసినటువంటి జాడీలో నిండా ఊట ఊరుతుంది, ఉప్పంతా కరిగి. ఆ తర్వాత ఏం చేస్తారు? దాన్ని శుభ్రంగా పిండి దాన్ని చాపల మీద పోసి ఎండబెడతారు. ఊటని ఏం చేస్తారు? ఊటని కూడా ఎండబెడతారు. ఊటని సెపరేట్ గా ఎండబెడతారు. ఆ పిండినటువంటి ఆ మామిడికాయ ముక్కలన్నిటినీ సెపరేట్ గా ఎండబెడతారు. కొన్ని రోజులు ఎండిన తరువాత మళ్ళీ తీసుకొచ్చి అదే ఊట్లో మారేస్తారు. ఏమండి వీళ్ళు పిచ్చోళ్ళా, బుర్రన్నోళ్ళా, లేనోళ్ళా? అరే మొట్టమొదటి పిండి ఎండబెట్టడం ఎందుకండి, మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో బారేయడం ఎందుకండి అంటున్నారు ఎప్పుడైనా మీరు? అప్పుడు దాంట్లో చక్కగా మంచి కాచినటువంటి నూయిని, నూనె కాదు నూనెని, దాంట్లో ఇంకా ఏవో కలపాల్సిన ఉన్నాయి, అవన్నీ ట్రేడ్ సీక్రెట్లు, అవన్నీ చెప్పడానికి వీల్లేదు. అవన్నీ వేసి మళ్ళీ కలిపితే ఘుమఘుమలాడుతుంట. ఒంటింట్లో దాన్ని కాస్త జాడీలోంచి బయటికి తీస్తే ఇల్లంతా గ్రూప్పు మంటుంది. అప్పుడే భోంచేసి ఇంటికి వచ్చిన అతిథికి కూడా టక్కమని ఒంటింట్లోకి దూరాలనిపిస్తుంది. అది వేసవి కాలపు మధ్యాహ్నం అయితే చక్కటి పెరుగు కూడా వేసి పక్కన పెడితే ఇంకా త్వరగా వెళ్ళి గబగబా గబగబా కలిపి దాన్ని ఆ వేళ్ళు నాకాలనిపిస్తుంది. ఎప్పుడైనా తిన్నారా లేదా? చదవా మాగాయి, అది ఉన్నా లేకపోయినా వేళ్ళు నాకినా చాలనిపిస్తుంది. అది ఎంత పాత పడితే అంత రుచి కూడా వస్తుంది. జ్వరం చేసినప్పుడు పథ్యంగా కూడా వాడతారు దాన్ని. రైట్? అవునా కదా? అంటే ఏం చేస్తున్నారు? మామిడికాయ ఉత్త మామిడికాయ ఎలా తింటే దగ్గు జలుబు వస్తుంది, రోగం వస్తుంది. కానీ దాన్ని విడదీసి ఊట ఊట కింద ముక్క ముక్క కింద విడదీసి కలపాల్సిన కలిపి మళ్ళీ అన్నిటినీ ఒకచోట చేర్చి అప్పుడు దాన్ని తింటే తసదీయ, అది తినాలంటే అసలు ఇంకా దాని ముందర కదా స్వర్గలోకం అమృతం కూడా దండగా అనిపిస్తుంది. అవునా? ఒకే పదార్థాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ కలిపితే అందులో కొత్త రుచి ఏర్పడ్డట్టే అది రోగాన్ని కూడా తగ్గించగలిగే పథ్యమైనట్టుగానే ఈ పంచభూతాలుగా ఇక్కడ ఉండేటటువంటి తత్వాలని కూడా ఆరాధన చేసేటప్పుడు దాన్ని చక్కగా విడదీసి మొట్టమొదట రోజున ఒకటే అగ్నిహోత్రం పైకి వచ్చింది చిలికితే మనవాళ్ళు ఇంత అగ్నిహోత్రం. కానీ దాన్ని ఐదు కింద విడదీసి ఒకే భగవత్తత్వాన్ని ఐదు నామాలతోటి విడదీసి వాటిని విడివిడిగా అర్చించి మళ్ళీ వాటిని ఐదింటిని ఒక చోటకి చేర్చి రేపు చేస్తారా పనిని? ఇప్పుడు విడివిడిగా చేసే ప్రాసెస్సే సాగుతోంది ఇక్కడ. రేపటి మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, ఆ మహాపూర్ణాహుతి అప్పుడు మొట్టమొదట ఈ అగ్నిహోత్రాన్ని ఆకాశంలో చేరుస్తారు. అప్పుడు ఆకాశాన్ని నీళ్లలో చేరుస్తారు, నీళ్లని మళ్ళీ మృత్తికతో తయారైనటువంటి విగ్రహాల్లోకి చేరుస్తారు, వాయువుని ఆ నీటిలోనే చేరుస్తారు. అప్పుడు ఆ నీటిని మన అందరి మీద ప్రోక్షణ చేస్తాం. ఎందుకని ఎందుకని మనలో ఉండేటటువంటి ఈ పంచభూతాలకి కూడా ఆ రకమైనటువంటి శక్తి ఏర్పడాలి, వాటికి కూడా ఒక పవిత్రత ఏర్పడాలి, అవి కూడా మనని అనుకూలంగా పెరిగేటట్టు చేయాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన కార్యాలు బాగుండాలి, మన జీవితం సుఖమయం కావాలి. సాధారణంగా ఏదైనా జలాశయం కానీ నది కానీ ఉంటే ఆ కలశాన్ని తీసుకుని నది దగ్గరికి వెళ్ళి లేక ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి దాంట్లో ఆ నీటిని చేర్చి ఆవిడ అందరూ దాంట్లో స్నానం చేస్తారు. దానిని అవభృత స్నానము అని అంటారు. సరే, మన దగ్గర చుట్టుపక్కల ఎక్కడ నదులు ఏం లేవు కనుక, ఉన్న అందులో నీళ్లు ఉండవు కనుక, జలాశయాలు అనేవి ఎప్పుడో వాటికి తిలోదకాలం అని ఇచ్చేసాం కనుక ఆ కలశంలో ఉండేటటువంటి తీర్థాన్ని మాత్రం మనం ఒకసారి ప్రోక్షణ చేసుకుని అదే అవభృత స్నానం అన్నట్టుగా మనం తృప్తి పడతాం. అది మనం చేసేటటువంటి కార్యక్రమం. ఇది వరుణ యాగ కార్యక్రమానికి ఒక రూపురేఖ అన్నమాట. ఐదు దినాలు ఇక్కడ మనం చేద్దాము అని ఆరంభం చేశాం. ఈరోజు నాలుగవ నాటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఉదయపు కార్యక్రమం ఆరంభమైంది. దాని తదుపరి ఇక్కడ మనకి క్రమంగా పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తర్వాత మనందరికీ కూడా తీర్థము ప్రసాదము కూడా అందజేస్తారన్నమాట. అయితే ఈవేళ మంత్రోపదేశం కావాలి అని కొంతమంది అనుకున్నారట. సరే, ఆ కార్యక్రమం మనం ఇక్కడ పూర్ణాహుతి చేసేసుకుని దాని తర్వాత మనం చేసుకుంటాం అనుకోండి. తీర్థగోష్ఠి కూడా మన పూర్ణాహుతి కాగానే తీసుకుంటాం. ఎవరు మంత్రోపదేశం కావాలనుకున్నారో వారు తీర్థం మాత్రమే తీసుకుంటారు, ప్రసాదం దగ్గర పెట్టుకుంటారు, ప్రసాదం తినరు, తీసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. మంత్రోపదేశం అయిన తర్వాత అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అన్నమాట. మంత్రోపదేశం కావడం అంటే ఒక దీక్షని మనం స్వీకరించడము అని అర్థం. ఏం దీక్షని స్వీకరించడం? కొత్త జన్మని మనం పొందడము అని అర్థం. మనం పుట్టినటువంటి ఈ శరీరం ఒక జన్మ కలిగినది. ఏం జన్మ అంటాం దీన్ని? యోని జన్మ అంటారు. ఏమంటాం దీన్ని? యోని జన్మ అంటే మనం మట్టిలోంచి పుట్టాం. అదేదో పాడాడు కదా ఆయన, అదో పాడు, ఈ మట్టిలోనే పుట్టాం. మనం ఒక వ్యక్తిలోంచి పుట్టాం మనం. అందుచేత ఈ జన్మకి పేరు యోని జన్మ, భౌతిక జన్మ అంటారు దీన్ని. పంచభూతాల్లోంచి వచ్చిన జన్మ ఇది మనకి. ఈ జన్మకి పేర్లున్నాయి. ఏం పేర్లున్నాయి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలాంటి పేర్లున్నాయి ఈ శరీరానికి. ఈ మట్టిలో పుట్టినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఇవి. ఎంతకాలం ఉంటాయి ఇవి? ఈ శరీరం ఉన్నంత వరకే. శరీరం పోతే అవి కూడా పోతాయి. శరీరం పోతే పేర్లు పోతాయి, కానీ నువ్వుంటావు ఇప్పుడు. నువ్వెవరు? ఆత్మ, కరెక్ట్. నువ్వు అంటే ఆత్మ. నువ్వు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నావు. మరి నీకు జన్మ ఎప్పుడు? నీకు జన్మ ఎప్పుడయ్యా? ఆ నాకు జన్మ కూడా కావాలి అని అనుకున్నప్పుడు వచ్చేదే జ్ఞాన జన్మ అంటారు. ఇప్పుడు పైన మనకు కనిపించేదాన్ని ఏం జన్మ అంటాం? యోని జన్మ. కానీ మనం కావాలనుకుంటే తెచ్చుకోగలిగిన జన్మనేమంటాం? జ్ఞానంతో లభించే జన్మ కనుక దాని పేరు జ్ఞాన జన్మ అని అంటాం. మరి ఈ జ్ఞాన జన్మ ఎట్లా రావాలి? యోని జన్మ మనకి రావాలంటే ఒక తల్లి, ఒక తండ్రి కావాలి. అప్పుడే కదా జన్మ వచ్చేది. అలాంటి యోని జన్మలు ఇప్పటికీ కొన్ని కోట్లు మనకి గడిచాయి. ఇప్పుడు ఈవేళ మనం చూసేది ఏ మొదటి జన్మ ఏం కాదు మనది. ఇలాంటివి ఇప్పటిదాకా చాలా చూసేసారు. ఎన్ని చూసామో మన ఎవరికైతే తెలియదు. ఒకనాడు కుక్కగా పుట్టుంటాం, ఒకనాడు నక్కగా పుట్టుంటాం, ఒకనాడు ఈగ, దోమ, నల్లి, బల్లి, పిల్లి, ఏ జన్మ కాయి ఉండదు. అన్ని జన్మల్లోనూ మనం పుట్టుంటాం. ఇక్కడికి రావటానికి ముందర, ఈ మనిషిగా రావటానికి పూర్వం కొన్ని కోట్ల జన్మల్లో మనం ఇప్పటిదాకా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం. ఈ పుట్టుట పోవుట ఈవేళ కొత్త కాదు. కానీ దీని తర్వాత మళ్ళీ ఏ జన్మలోకి ఎడతాం మనం? ఇప్పుడు ఇందులోంచి పోయాక దేంట్లోకి ఎడతాం మనం? ఎందులో పోతామో తెలీదు. జ్ఞాన జన్మ తెచ్చుకుంటే వస్తుంది. ఎస్. కానీ దీని తర్వాత, ఇది వదిలిన తర్వాత మనం ఎక్కడికి ఎడతామో గ్యారంటీ అయితే ఏం లేదు. మనం చేసే పనులని బట్టి మన నెక్స్ట్ జన్మలు ఉంటాయి. తెలుసును కదా, మనం చేసే పనులన్నీ చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటాం కదా. అంచేత మనకి ఇంతకంటే మంచి జన్మ వస్తుందా, ఇంతకంటే చెడు జన్మ వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసే బతుకుని బట్టి పాపం రంగనాయకులు గారు ఖచ్చితంగా చెప్పేస్తారు, మంచిదైతే రాదండి. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, మీరు గేటు దగ్గర ఒక ప్యూనిని పెట్టారనుకోండి, ఆ ప్యూనిని మీరు పంపించేశారు బయటికి, అప్పుడు ఆ పని ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. ఎవరు పంపిస్తే వాడే చేసుకోవాలి కదా. మనం ఒక చీమని తొక్కాం, తొక్కితే ఏమైంది? దాన్ని మనం పంపించేశాం. ఇప్పుడు ఆ చేయాల్సిన పని ఎవరు చేయాలి? అంటే మనకి నెక్స్ట్ బర్త్ ఏమిటన్నమాట. ఒక దోమని చంపాం అంటే నెక్స్ట్ బర్త్ మనకేమిటన్నమాట. ఒక చేపని మనం చంపాం నెక్స్ట్ బర్త్ మనకి ఒక పందిని చంపాం, ఒక కోడిని చంపాం, ఒక మేకని చంపాం, అంటే నెక్స్ట్ బర్త్ ఏంటి మనకి? ఇప్పటికట్లాగే ఎన్ని చేసుకుంటాం మనం, అంటే ఎన్ని జన్మలు మనం ఇప్పటికి రిజర్వ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇది పోయిన తర్వాత? ఆలోచించగలుగుతున్నారా? ఇది వదిలిన తర్వాత, ఇది పోయాక ఎన్ని జన్మలని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాము? ఇది వదిలిన తర్వాత మళ్ళీ మనం ఏ చేప అయితే మన్ని కూడా పట్టుకుని వాడు ఇలాగా నిలువుగాను అడ్డంగాను శుభ్రంగా రాయి మీద పెట్టి టక్క 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 కొట్టేస్తుంటే అప్పుడు మనకి ఎంత సరదాగా ఉంటుందో. ఇక్కడ మనకే కదా మళ్ళీ నెక్స్ట్ బర్త్ అది వచ్చేది. దీని తర్వాత మళ్ళీ మన ఒక చీమ బతుకు వస్తే ఎవడో ఇటు నడుస్తూ అటు నడుస్తూ వాడి కాలి కింద మన తల మాత్రమే పగిలి మిగిలిన పొట్ట పడలేదనుకోండి, అప్పుడు పొట్ట కొట్టుకుంటూ ఉంటే తల నలిగిపోయి ఎంత అందంగా ఉంటుందో అప్పుడు. ఒక కోడి బతుకు వచ్చినప్పుడు వాడెవడో తీసుకెళ్లి మన శుభ్రంగా మెడ పట్టుకుని ఆ పైన ఉండేటటువంటి మిగతా పొలుసులన్నీ అలా చెక్కుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మనకి. ఎందుకంటే ఆ తర్వాత బతుకు ఎవరు బతకాలి? మరి దాన్ని తీసేసామంటే మనమే కదా. ఇలాగ ఇప్పటిదాకా ఎన్ని బతుకులు మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ బుక్ చేసుకుని, లెక్క ఉందా? చెప్పగలరా ఎవడైనా? అదృష్టం కొద్దీ ఇప్పుడు మనుషులమై పుట్టాం మనం, ఆలోచన కలిగిన బతుకులోకి వచ్చాం, మంచిని వినగలిగే బతుకులోకి వచ్చాం, మంచిని ఆచరించగలిగే బతుకులోకి వచ్చాం. కానీ ఇందులోంచి మళ్ళీ మనం ఎక్కడికి రిజర్వేషన్ చేసుకుంటున్నాము? కొండ చివరిదాకా ఎక్కి 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 అవతలకి ఢామని కిందకి లోయలోకి దూకినట్టుగా మళ్ళీ ఇందులోంచి దూకుతున్నాం కిందకి. ఇప్పటికి ఎన్ని వందల సార్లు అట్లా దూకాము, ఎన్ని వందల జన్మలు మనం తిరిగాము. ఒకనాడు ఏ దేవతగానో మనం పుట్టి ఉండొచ్చు, ఒకనాడు మళ్ళీ ఏ పురుగుగానో పుట్రగానో పుట్టి ఉండొచ్చు, ఒకనాడు ఏ చెట్టుగానో చేమగానో తిరిగి ఉండొచ్చు. వీఆర్ మేకింగ్ అవర్ జర్నీ అప్ అండ్ డౌన్ అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ బర్త్ ఫర్ అస్. ఇప్పటికి కొన్ని కోట్ల జన్మల్ని ఎత్తామట్లాగా, ఇంకా ఎత్తుతూనే ఉండడానికి కావలసినంత స్టాక్ మన దగ్గర పెట్టుకున్నాం. ఈ స్టాక్ అంతా పోతే బాగుండని ఎంతమందికి ఉందండి చెప్పండి? మనం సంపాదించి పెట్టుకున్నటువంటి పాత కర్మల యొక్క స్టాక్ ఇదంతా పోతే బాగుండును ఎంతమందికి ఉంది కోరిక? మీరు పోగొట్టుకోగలరా దాన్ని? పోనీ అసలు ఎక్కడుందో తెలిసిన స్టాక్, ఎలా ఉందో పోని తెలిసిన మీకు ఆ స్టాక్ తెలియదు మనకి. పోనీ అసలు ఆ స్టాక్ రాసేవాడు ఎవడో తెలిసినా? మనం చేసిన కర్మల యొక్క స్టాక్ లిస్ట్ అంతా రాసేవాడు అందరికీ భలే పరిచయం అండి. ఎందుకంటే ఎన్నోసార్లు తిరిగారు కదా, ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఇలాగా హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తూనే ఉండి ఉంటారు. చిత్రగుప్తుడు, చిత్రగుప్తుడు రాసిన దాన్ని బట్టి మన తీసుకువెళ్ళేవాడు ఎవడు? యమధర్మరాజు గారు రాడు, ఆయన విఐపీల కోసం వస్తాడు. ఆయన మనలోంటి సామాన్యులందరి కోసం వచ్చేదంతా యమ కింకర్లే వస్తారంతే. యమ కింకర్లు ఏ ఊరికి తీసుకుపోతారు మనని? వ వాళ్ళకి యమలోకానికే వీసా, ఇంకో లోకానికి వాళ్ళకి వీసా లేదు. వాళ్ళకి వాళ్ళు మనం తీసుకెళ్లే లోకం ఎక్కడ? యమలోకం. యమలోకానికి నేను కూడా పోతాను అని తెలిసి మనందరం ఉన్నాం. పోవద్దు అనుకున్న వాళ్ళు ఎవరండి? యమలోకానికి నేను పోవద్దు, నన్ను యమలోకానికి తీసుకుపోవద్దు అనుకున్న వాళ్ళు ఎంతమంది మీలో? అంతా మీ అంతా రెడీ యమలోకానికి కదా, వెనకాత కూర్చున్న వాళ్ళంతా, ఇటు పక్కన కూర్చున్న వాళ్ళంతా కూడా మీరంత యమలోకానికి ఫిట్, టికెట్లు రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు మీరంతా. పోవద్దనుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? నాకు యమలోకం అక్కర్లేదు. మీ అందరికీ అలా పెద్ద అక్కర్లేదంటే మాత్రం ఏం చేస్తారు కనుక విరుచన ఉద్ధరించబోయారా అని మీ అందరికీ మనసులో భావం. అందుకోసమే మీరు స్పందించట్లేదు అంత యాక్టివ్గా కదా. మేము వద్దంటే మాత్రం ఏ మహా పెద్ద వీరేనా వచ్చి మన ఉద్ధరించారా అక్కడికి అని. అలా ఉద్ధరించడం కోసమనే అడుగుతున్నా మిమ్మల్ని. మీకు యమలోకం అక్కర్లేదు అనుకుంటే అక్కడికి వెళ్లకుండా ఆపడం కోసమనే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఎంతమందికి వెళ్ళొద్దనుందో చెప్పండి. అరే మేము జోక్ చేయట్లేదమ్మా, నిజంగా మాట్లాడుతున్నాను. నిజంగానే మాట్లాడుతున్నాం. యమలోకానికి మనం వెళ్ళొద్దు అని అనుకుంటే యమదూతలు వచ్చినప్పుడు మనని పట్టుకున్నప్పుడు, అరే నన్ను పట్టుకోకండి, వదిలేయండి బాబు వదిలేయండి అంటే వదులుతారా? పోలీసు వాడు పట్టుకున్నప్పుడు, పోలీసు వాడు నన్ను పట్టుకోవద్దు అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఏమండి ఈ రికమెండేషన్? మీ ఊళ్ళో కానీ ప్రపంచంలో అన్ని చోట్ల కాదు. తప్పేదో రైట్ ఏదో నీకేం తెలిసినాయా? మీ ఊళ్ళో ఎడం చేతి వైపు నడవ్వాలేను, అమెరికా పెడితే కుడి చేతి వైపు నడవ్వాలేను. అరే మేము ఇండియా నుంచి వచ్చామండి, మేము ఎడం చేతి వైపు నడుస్తాం కనుక నువ్వు ఎడం చేతి నడిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన అక్కడ నేను తీసుకెళ్లి చక్కగా చిన్న టికెట్ ఇస్తాడు, నాయన ఓ $100 మాత్రమే కొట్టుము. పోలీసు వాడు పట్టుకోవద్దని అనుకుంటే ఆ పోలీసు చెప్పిన నియమాన్ని పాటించాలి, అవునా కదా? ఒక్కొక్క చోట ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఒక్కొక్క నియమాన్ని పెడతారు. ఆ నియమం ప్రకారం నువ్వు నడిస్తే ఆ పోలీసు వాడు నిన్ను పట్టుకునే ప్రశ్నే లేదు. ఈ ప్రపంచానికి అంతటికి పోలీసు లాంటి వాడు యమధర్మరాజు. ఏం చేస్తే నేను పట్టుకోను, ఏం చేస్తే మా ఊళ్ళోకి రావక్కర్లేదు అనేదాన్ని యమరాజు గారు చెప్పాడైనా తెలుసునా మీకు ఎవరికైనా? యమధర్మరాజు గారే చెప్పాడు స్వయంగా తన దూతలతోటి ఒకనాడు వాళ్ళని పిలిచి. ఏమని? ఏమరా మీరు ఊళ్ళోకి ఎడుతున్నట్టున్నారు జీవుల్ని ఈవేళ లిస్టు పట్టుకురావడం కోసమని? ఊళ్ళోకి వెళ్ళినప్పుడు వైష్ణవులని మాత్రం పట్టుకోకండి. వైష్ణవుల జోలికి పోకండి. ఏం సార్, మనం అందరికీ ప్రభువులం కదా సార్ అన్నాడు. ఎవరు? దూతలు. అంటే మనం ప్రభువులమేనా? వైష్ణవులకి తప్ప మిగతా వాళ్ళందరికీ మనం ప్రభువులం. ప్రభురహమన్యనృణాం, నా వైష్ణవానాం. ఇది యమరాజు గారు చెప్పిన మాట. ఏమండి మీరు అంటున్నారు కానీ నేను వాళ్ళని కూడా పట్టుకుంటే ఏమవుతుందండి అని అడిగాడు పాపం ఒక దూత. ఒరే నీ ఉద్యోగం ఊడిపోవును. అరే పోతే పోనేమండి సార్, వాడిని పట్టుకొస్తాను ఏమైనా సరే. నీ ఉద్యోగం కాదురా వెధవాయ్, నా ఉద్యోగానికి అసలు పెడతావు నువ్వు అన్నాడు. ఎవరన్న మాట ఇది? యమరాజు గారు అన్న మాట ఇది. భారతం తెలియచేస్తోంది, భారతంలో యముడు ఇట్లా అన్నాడు సుమా. ఈ మాటని పద్మపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అమ్మా వైష్ణవుడు అయినట్టయితే యమలోకానికి పోవలసిన అవసరం ఉండదు, కనుక నువ్వు కూడా వైష్ణవ దీక్షని తీసుకో అని పార్వతీదేవిని బృహస్పతి దగ్గరికి పంపించి వైష్ణవ దీక్షనిప్పించాడు ఆ మహనీయుడు. ఎవరు? పరమశివుడు. అప్పుడు యమదూతలకి డౌట్ వచ్చింది, వైష్ణవులంటే ఎవరు సార్ అని అడిగారు. వైష్ణవులంటే ఎట్లా ఉంటారు అని అడిగాడు. దానికి యమధర్మరాజు గారు సమాధానం చెప్పాడు. వైష్ణవులంటే ఏదైనా ఒక జాతిలో పుట్టిన వాళ్ళ, ఒక కులంలో పుట్టిన వాళ్ళ కాదు. ఒక కులంలో పుట్టడం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అయితే అదేదో ఒక కులంలో పుట్టిన వాళ్ళు అని అంటారు. కానీ ఏ కులములో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ వర్ణములో పుట్టినా, ఎవడైతే తన భుజములపై శంఖ చక్రాలని ధరిస్తాడో, ఎవరు తన నుదుట ఊర్ధ్వ పుండ్రాన్ని ధరిస్తాడో, ఎవడు తన మెడలో తులసి మాలికని వేసుకుంటాడో వాడు వైష్ణవుడంటే. ఏమేమి ఉండాలి? మూడు గుర్తులు, భుజములపై శంఖచక్ర చిహ్నాలు, నుదుట లలాటముపై ఊర్ధ్వ పుండ్రము, మెడలో తులసి మాలిక. ఎప్పుడుంటాయి ఇవి? పగలా రాత్ర? ఎందుకనంటే ఈ ఉన్న వాళ్ళ జోలికి మనం పోకూడదు అన్నాడు ఆయన. యముడు మా జోలికి రావద్దని ఎవరనుకుంటారో వాళ్ళు శంఖ చక్రాలు భుజాలు పెట్టుకోవాలి, నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి, మెడలో తులసి మాలికని ధరించాలి. ఆడా మగా తేడా లేదు, బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేదు, చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యమేమీ లేదు. యమధర్మరాజు గారు ఎప్పుడైనా రావచ్చు, ఎవరి దగ్గరికైనా రావచ్చు. ఏమండి మీ ఇంట్లో ఉన్నామండి? రావచ్చు. ఇప్పుడు రాత్రండి, ఆఫీస్ టైం కాదండి? రావచ్చు. యమధర్మరాజు గారికి ఆఫీస్ అవర్స్ అంటూ ఏం లేవు. మార్నింగ్ 9 to 5 ఏం లేదు. అట్లాగే వాళ్ళకి టైం, అఫీషియల్ టైమింగ్స్ తెలిసినా లేదు. ఆడవాళ్ళు ఏమండి మేము బయట ఉన్నామండి అన్నా ఆయనకేమి అభ్యంతరం లేదు. యమధర్మరాజు గారు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. మీరు తలుపేసుకుని అప్పుడు కూర్చుంటామండి తాళం పెట్టేసుకుని. నువ్వు తాళం పెట్టుకుని కాదు, కింద బంకర్ కట్టు కూర్చున్నా అందులో కూడా ఆయన రాగలడు. యముడు మా జోలికి రావద్దని అనుకుంటే ఆయన దగ్గరికి రాగానే ఒకసారి టక్కమైన తులసి మాలను తీసి చూపించామంటే ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు అంతే. నీ నుదుట ఊర్ధ్వపుండ్రం ఉంటే ఆయన నీ జోలికి రాడు. నీ భుజాన శంఖ చక్రాలుంటే ఆయన నీ జోలికి రాడు. భుజాన శంఖ చక్రాలున్నాయి, నుదుట ఊర్ధ్వపుండ్రం ఉన్నది అంటే నీ నోట ఆయన మంత్రము కూడా ఉంటుంది అని అర్థం. మంత్రం ఉన్నది అంటే నువ్వు ఆ మంత్రం కలిగిన వాడిని నువ్వు పూజిస్తావని అర్థం. అయితే బజార్లో శంఖ చక్రాలు దొరుకుతాయి కదండి, తీసి టోటాటోటి పెట్టుకుంటామండి అంటే అలా పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకనాడు వెంకటేశ్వర స్వామి అట్లానే పెట్టేసుకున్నాడు ఆయన పాపం. శంఖ చక్రాలు పెట్టుకుంటే నేనెవరో తెలిసిపోతుంది కదా అని పాప ఆయనే శంఖ చక్రాలు పెట్టేసుకున్నాడు ఆయన. అప్పుడు రామానుజులు వారు చెప్పారు, నాయన నువ్వు అలా నీ అంతటా నువ్వు పెట్టుకుంటే పనికి రాదయా. ఎవరైనా ఒకళ్ళు యోగ్యులైన వాళ్ళు నీకు దాన్ని ఇవ్వాలి. అంచేత నీకు శంఖ చక్రాలు ఎట్లా పెట్టుకోవాలో మేము నేర్పిస్తామని వెంకటేశ్వర స్వామికి కూడా శంఖ చక్రాలు పెట్టి నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపచేసి ఆయనకు కూడా మంత్రాన్ని ఉపదేశం చేసి రామానుజాచార్యుల వారు వెంకటేశ్వరుడికి కూడా గురువు అయ్యారు. ఈవేళ వెంకటేశ్వరుని మనం చూస్తే మనకి అవి రెండే ముఖ్యంగా కనిపిస్తాయి, శంఖ చక్రాలు నుదుట ఊర్ధ్వపుండ్రం. ఈ రెంటినీ ఆయనకు అలంకరించిన వారు రామానుజ ఆచార్య స్వామి. అందుకే వెంకటేశ్వరుడు కూడా ఆ రామానుజుల వారికి తను దాసుడు అని భావిస్తాడు, ఆ పేరు పెట్టుకుంటాడు. ఏమని అడియేన్ రామానుజ దాసః, వెంకటేశ రామానుజ దాసః అని పెట్టుకుంటాడు. మీలో ఎంతమంది తిరుపతి వెళ్ళారు, కొండ ఎక్కారు, అక్కడ ఎప్పుడైనా రామానుజుల వారిని చూసారా? మనకి ఆయన ఎందుకు ఇచ్చే లడ్డూలు కావాలి కానీ, ఆ దర్శనం ఏదో త్వరగా అయిపోయి రెండు లడ్డూలు చేతికి వస్తే చాలు మన పని అయిపోయాయి అంతే. ఈసారి వెళ్ళినప్పుడైనా చూడండి, రామానుజాచార్య స్వామి వారికి వెంకటేశ్వర స్వామి ఈశాన్యపు భాగంలో ఒక స్థానం ఇచ్చాడు. మీరు హుండీ దగ్గరికి అయితే పెడతారు కదా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ హుండీలో డబ్బులు వేయగానే ఒక్కసారి అక్కడి నుంచి ఇలా వెనక్కి తిరిగి ఎదురుకుండా చూడండి, ఎత్తైనటువంటి ఒక సన్నిధిలో జ్ఞానముద్రతోటి రామానుజుల వారు కూర్చుని ఉంటారు అక్కడ. ఆ సన్నిధి చూస్తే రామానుజుల వారి పాదాలు కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి హృదయానికి తాకుతూ ఉంటాయి, హృదయానికి తాకేటంత ఎత్తులో ఉంటాయి. తనకి గురువుగారు రామానుజులు కనుక గురువుగారి పాదాలు తన గుండెలలో దాచుకోవాలని వెంకటేశ్వర స్వామి తన గుండెలతోటి సమానమైన ఎత్తులో వారి పాదాలు వచ్చేటట్లుగా వారి మూర్తిని అక్కడ ప్రతిష్ట చేయాలి అని ఆదేశిస్తే అక్కడ రామానుజుల వారిని ప్రతిష్ట చేశారు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, వెంకటేశ్వరుడు దయ కావాలి అనంటే వెంకటేశ్వరుడి గురువు గారైన రామానుజుల వారికి దయ కావాలి. మనకి ఆయన దయ కలిగితే ఈయన దయ ఆటోమేటిక్ గా వస్తుంది. శంఖ చక్రాలని మనం పెట్టుకోకూడదు, ఒక గురువు మనకి ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి వ్యక్తి ఆచార్యుడు మనకి శంఖ చక్రాలతో పాటు ఒక మంత్రాన్ని ఒక పూజని కూడా ఇలా చేసుకోవాలని ఆదేశిస్తారు. అప్పుడు మనం వైష్ణవులను కాగలుగుతాం. బ్రాహ్మణుడైనా బ్రాహ్మణుడైనంత మాత్రం తరించడు, వేదాలు చదివినంత మాత్రం చేత తరించడెవ్వడును. బ్రాహ్మణుడైనా వైష్ణవ దీక్ష తీసుకున్నప్పుడే తరిస్తాడు. క్షత్రియుడైనా వైష్ణవుడైతేనే తరిస్తాడు. వైశ్యుడైనా వైష్ణవుడైతేనే తరిస్తాడు. శూద్రుడైనా వైష్ణవుడైతేనే తరిస్తాడు. వాడు హరిజనుడైనా గిరిజనుడైనా వైష్ణవుడైతేనే తరిస్తాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర హరిజన గిరిజనాదులన్నీ దేహానికి వస్తాయి, శరీరంతో వస్తాయి, శరీరంతో పోతాయి. ఈ శరీరానికి మాత్రమే పరిమితం అవి. కానీ వైష్ణవ దీక్ష అనేది శరీరానికి మాత్రమే దీక్ష కాదు, ఆత్మకి దీక్ష. ఈ ఆత్మ దీక్షని మనం తీసుకోగలిగితే అది జ్ఞాన జన్మ అని అంటారు. ఎందుకంటే ఆత్మ అనేది జ్ఞాన స్వరూపం. ఇప్పుడు మన శరీరంలో జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు మీకు అందరికీ జ్ఞానం ఉందా లేదా? డౌటా? అది కూడా డౌటేనా? ఈ జ్ఞానం శరీరానిదా మీదా? ఈ జ్ఞానం శరీరందా మీదాయా? మీది. శరీరాంది కాదు జ్ఞానం. శరీరంలో ఏ భాగానికి జ్ఞానం ఉండదు. అందుకోసమైనా ఆ జ్ఞానం ఉండే జీవుడు ఇందులోంచి బయటకు వచ్చాక వాడిని ఐసు ముక్కల్లో పెట్టినా ఎందుకు ఇంత చల్లగా ఉంది అంటవాడు. నిప్పుల్లో వేసినా అబ్బో కాలుతుందండి అన్నాడు. హాస్పిటల్లో తీసుకెళ్లి కోసిన కిక్కురు మనడు. స్పందించేటటువంటిది వాడు జ్ఞానం కల జీవుడు. అంటే ఆత్మ అంటే నువ్వు. నువ్వున్నంత వరకే ఈ శరీరంలో ఈ కదలికలన్నీ వస్తాయి. నువ్వు పక్కకు వస్తే ఇవే ఉండవు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేసినా ఏమేం మాట్లాడతా. జ్ఞానం అనేది ఆత్మ గారి యొక్క సొత్తు. ఆ సొత్తు ప్రకాశించేట్టు చేసుకోగలిగితే అది జ్ఞాన జన్మ. ఆ ప్రకాశించేట్టు చెయ్యడం అనేది మంత్రము తీసుకోవడం ద్వారా కలుగుతుంది. ఆ మంత్రం తీసుకోవడం అనేటటువంటి దాన్ని చెయ్యాలంటే దానికి ముందు జరగాల్సిన సంస్కారములు కూడా పొందాలి. ఒక గోడకి మంచి రంగు వెయ్యాలంటే ఏం చేయాలి? ముందర పాత బూజు గీజు ఊడిపోయినటువంటి వెల్ల ఇదంతా చెక్కాలి. ఆ తరువాత దాని మీద మంచి రంగు వెయ్యాలి. అట్లాగే ఈ శరీరాన్ని మనం సంస్కరించుకోవాలన్నా ఇందులోకి రావటాందాకా మనం చేసినటువంటి కోటాను కోట్ల జన్మల యొక్క కర్మలుంటాయే, అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎక్కడో చిత్రగుప్తుడు, ఆయన ఒక నోట్ పుస్తకము, అక్కడ ఒక కంప్యూటరు, అక్కడ ఒక టైపిస్టు, అందులో మీకోసం ఒక ఫైలు, ఏమో ఉంటాయేమో మనకు తెలియదు. కానీ చిత్రగుప్తుడి యొక్క చిట్ట మీ శరీరమే. ఎవడి శరీరం మీద వాడికి రాస్తాడై. అయితే ఒక్క శరీరం పైన మాత్రమే రాసి ఊరుకోడైనా, శరీరం మీద, ఇంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి మీద, ఇన్ని లెవెల్స్లోనూ రాస్తాడైనా. ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే ఏతైర్ విమోహయత్యేషః జ్ఞానం ఆవృత్య దేహినం. మూడో అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఈ మాట. మన శరీరం మీద రాసి ఉన్నాయి రాతలన్నీ, మనస్సు మీద రాసి ఉన్నాయి రాతలన్నీ, మన ఇంద్రియాల మీద రాసి ఉన్నాయి రాతలన్నీ, మన బుద్ధి మీద రాసి ఉన్నాయి రాతలన్నీ. మీ అరచేతిలో చూసుకోండి, కొన్ని గీతలు కనిపిస్తున్నాయా? అరచేతిలో కనిపిస్తున్నాయా లేదా? చదవగలవా నువ్వు అవి? మనకి చదువుడు రాదు, ఎందుకంటే ఈ రాతలు చదవడం ఎట్లానో మనకి చేత కాదు. ఇంకా కొంతమంది పాప చేతుల వరకు చదువుతారు, లేకపోతే మొహం వరకు చదువుతారట కొందరు. కానీ ఇంద్రియాల మీద కూడా రాసి ఉంటాయి, మనస్సు మీద రాసి ఉంటాయి, బుద్ధి మీద కూడా రాసి ఉంటాయి. అది లోపల లోపలి భాగాల్లో ఫిల్టర్ అయిపోయి లోపల ఉంటాయి అవన్నీ. అవి చదవగలిగిన వాడు ఎవడూ ఉండడు. ఇవన్నీ లోపల పోసిన గింజల్లా ఉంటాయి, కర్మ బీజాలు అంటారు వాటిని. ఈ కర్మ బీజాలన్నీ లోపల పేరుకుని ఉన్నాయి, ప్రతి అణు అణువున ఈ దేహం మీద రాసి ఉన్నాయి. మనకి చదవడం రాదు, అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా తమిళంలో రాసి పెడితే మీరు చదవగలరా ఏంటి? పాపం మన వాళ్ళు అక్కడ పౌసరం రాసి పెట్టారు దాని మీద. ఆ మొదటి అక్షరం అర్థం అవుతాం, తర్వాత ఏమిటో మనకు అర్థం కావట్లేదు. అందుకంటే ఆ తమిళంలో ఉంది అది రా. ఆ అక్షరాన్ని ఏమంటారు? రా, మెజర్, ప్లెజర్, అందులో రా అంటారు. చూసారా ఆ అక్షరం అది? కానీ అది మనకు అర్థం కాదు కదా. లిపిలు మనకి తెలియవన్నీ. ఈ దేహంలో ప్రతి అణువడువున ఈ లిపి రాసి ఉంది మనకి. అయితే అది ఉండాలా పోవాలా? ఎందుకంటే ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా మనం చేసేవన్నీ ఇంతకంటే కిందకెళ్ళడానికే పనికొచ్చే లిపులే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం. మన రికార్డులను బట్టి చూస్తే మిగతా శరీరాసంగా దేవుడు ఎరుగు. కనీసం ఈ శరీరంలో చేసిన వాటిని మనం చూసుకున్నా మనం ఇంతకంటే కిందకి పోవడానికే లాయక్ మన అందరం కూడా. ఈ గింజలన్నీ ఉంచాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా? పోవాలి. కానీ ఎట్లా పోతాయి? మీరు గింజలు వేసి నేలలో మొలకెత్తద్దంటే ఆగుతాయా? మొలకెత్తకుండా చేయగలమా? గింజలు వెయ్యాలి కానీ మొలకెత్తకూడదు. నీరు నువ్వైపోతే దాని మేఘం పోస్తుంది. వాటిని వేయించాలి. ఏం చేయాలి? వేయించాలి. కొద్దిపాటి నిప్పు తాకితే చాలు గింజ మొలకెత్తడం మానేస్తుంది. వేడి తాకితే అంటే నిప్పుల్లో పెడితేనే, మళ్ళీ ఎండలో పెట్టి వేడి తాకిస్తే మళ్ళీ త్వరగా మొలకెత్తుతుంది. నిప్పు తాకడం ప్రధానము. నిప్పు తాకిందంటే ఆ గింజ ఇహ మొలకెత్తడం అనేది సాగదు. అందుకే మన మీద ఉండేటటువంటి కర్మలకన్నిటికీ చేసే సాధన మన చేయి కనుక, ఈ చేతికి మూలం మన భుజాలు కనుక, ఆ భుజాల దగ్గర అగ్నితోటి తాకిన శంఖ చక్ర గుర్తుల్ని వేస్తారు భుజాల మీద. ఆ అగ్ని స్పర్శ కలిగితే కొన్ని కోట్ల జన్మలుగా మనం పేర్చి పెట్టుకున్నటువంటి గింజలన్నీ, కర్మ బీజాలన్నీ నిర్వీర్యమవుతాయి, మొలకెత్తటం మానేస్తాయి. అందుకే మనకి గురువు గారు శంఖ చక్రాలు మన భుజం మీద వేడి చేసి వేస్తారు. వేడి చేసి వేయడం అంటే నిర్దాక్షిణ్యంగా అలాగ ఎర్రగా కాల్చి వేసేయడం కాదు. అది వాటిని కొద్దిగా వేడి చేసి మన భుజానికి తాకిస్తారు. దానివల్ల ప్రాచీనమైనటువంటి కర్మలన్నీ కూడా ఇంతవరకు స్టాక్ పెట్టుకున్నవన్నీ పోతాయి. ఆ తర్వాత మనకి బొట్టు పెడతారు. ఈ బొట్టు పెట్టడంలో కూడా తెలుపుతో ఎరుపుతో పెడతారు, పొడుగ్గా పెడతారు. మన బొట్టుని గుండ్రంగా పెట్టుకోము ఎప్పుడు, ఎందుకంటే గుండ్రంగా పెట్టుకుంటే దానికి మొదలు లేదు తుది లేదు ఈ సంసారంలాగా. అది చక్రంలాగా తిరుగుతూనే ఉండాలి. మళ్ళీ పుట్టడం పోవడం, పుట్టడం పోవడం, మళ్ళీ పుట్టడం పోవడం చక్రం అది. కానీ మన చక్రంలోనా పడి కొట్టుకోవాలనుకుంటున్నాం, ఇందులోంచి పైకి పోవాలి. అందుకోసమనే దాన్ని పొడుగ్గా పెడతారు ఇలా పైకి. అది కూడా శాంతముగా కావాలి. శాంతానికి రంగు తెలుపు. అందుకోసం తెలుపుని పునాదిగా పెడతారు. ప్రేమతోటి బతకాలి. ప్రేమకి రంగు ఎరుపు. అందుకు మనం పెట్టే బొట్టు తెలుపు ఉంటుంది కింద పునాదిగా, ఎరుపు మధ్యలో ఉంటుంది, అది పొడవుగా ఉంటుంది. అది ఊర్ధ్వ పుండ్రము అని అంటారు. దాన్ని ఇది ధరింప చేస్తారు ఆచార్యులు. ఆ తర్వాత మంత్రం ఇస్తారు మనకి. మంత్రం అంటే ఏమిటో చెప్పాను ఇందాక మీకు. ఏమిటి మంత్రం అంటే? మనకి ధైర్యాన్నిచ్చేది, రక్షణనిచ్చేది, తెలియని వాటిని తెలిపేది. మూడు రకాలుగా మనకి మంత్రాలు ఇస్తారు గురువు. మనం పవిత్రంగా ఉండేటప్పుడు ఏమి జపం చేయాలి, ఎప్పుడు మన జీవితంలో ఏది తలుచుకుంటూ జీవితాన్ని గడపాలి, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా తిరుగుతున్నా పడుకున్నా తింటున్నా, దేని అర్థం తెలుసుకుంటే మనకి అద్భుతమైనటువంటి శక్తి ధైర్యము వస్తాయి. ఇలా మూడు మంత్రాలు ఉంటాయి. ఆ మూడు మంత్రాలు ఇస్తారు గురువు. మన జీవితం వాడి చేతుల్లో ఉంది. వాడు మనకి ప్రభు, వాడికి మనం దాసులం. చేసే ప్రతి పని వాడి సేవగా మనం చెయ్యాలి. కనుక దానిని చేయటానికి చక్కటి మన ఆరాధననిచ్చి రోజునైనా ఇలా నీ జీవితం గడపవాయా, అప్పుడు మనకి వచ్చిన జన్మ వైష్ణవ జన్మ అవుతుంది. ఈ వైష్ణవ జన్మని మనకిచ్చేవాళ్ళు గురువులు. కనుక ఆ గురువుల యొక్క పరంపరకి ఎప్పుడు మనం దాసులమై బ్రతుకుతాము. ఈ గురు పరంపరకి బలాన్ని ఇచ్చిన వ్యక్తి రామానుజులు. కనుక రామానుజ పరంపరకి దాసులమై మనం జీవిస్తాము. అదే మన పేరుగా పెట్టుకుంటాము. రామానుజ దాసులం అనుకుంటాము. అయితే వచ్చిన శరీరం ఇంకా పోలే కదా, ఈ శరీరం అయితే ఇంకా ఉంది కదా. ఈవేళ కొత్తగా వైష్ణవ జన్మని మనం పొందాము, అయినా పాత జన్మ ఇంకా పోలే. దీనికి పెట్టిన పేరు కూడా మనం పెట్టుకుంటాం. దీని పేరు వెంకన్న. ఈవేళ మనం కొత్తగా చేర్చే పేరు రామానుజ దాస. ఇది ఉంది, ఆ లోపల జన్మ ఉంది, కనుక రెండు కలుపుతాం. వెంకన్న రామానుజ దాస్. శరీరానికి పేరు పెట్టారు లక్ష్మి అనుకోండి, లక్ష్మి రామానుజ దాసి అంటాడు. శరీరాన్ని ఆత్మని ఈ రెండిటిని కలిపి ఇప్పుడు మనం వ్యవహరిస్తామన్నమాట. అయితే ఇప్పుడే మనం పోవటం లేదు కదా మోక్షానికి రెడీగా, ఇంకా ఉంటాం ఇక్కడ కొంతకాలం మనం. మరి ఉన్నప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఒకవేళ పొరపాట్లు జరిగితే ఎట్లాగండి? తెలిసి పొరపాట్లు చేయము, కానీ తెలియకుండా ప్రమాదికంగా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడైనా చేసిన పని మన మీద రికార్డు కావాలి అని అంటే, నేను చేస్తున్నాను అనుకుంటే అది రికార్డు తయారైపోతుంది. నా కోసం అన్నామంటే రికార్డు తయారవుతుంది, నా వల్ల జరుగుతోంది అన్నామంటే రికార్డు తయారు, కొత్త గింజ తయారైందన్నమాట. అందుకోసమని మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను అని అనమ్మ. ఈ దేహం భగవంతుడిది కనుక భగవంతుడిచ్చిన శక్తితో ఈ కార్యం జరుగుతోంది. నా వల్ల జరుగుతోంది అనం, ఇది భగవంతుడి అనుగ్రహం వల్ల జరుగుతోంది. నా కోసం జరుగుతోంది అనం, ఇది భగవంతుడి సేవగా జరుగుతోంది. చేసిన కర్మలని అంటించేది జిగురు, నేను నాది నా కోసం అనేవి. ఆ జిగురు తీసేస్తాం మనం. నేను నాది నా వల్ల అని అనం మనం. భగవంతుడికి సమర్పణ చేసి మనం జీవిస్తాం ఇక పై నుంచి. అందుచేత అది మనకు అంటుకోదని. పాత కర్మలు పోయాయి, కొత్త కర్మలు అంటుకోకుండా మనం జాగ్రత్త పడతాం రోజు మనం సాగించేటటువంటి జీవన యాత్రలో. అంచేత కొత్తవి మళ్ళీ చేరవు. ఇక ఈ ఉన్నది ఏదో కొంతకాలం దాకా సాగాలి, సాగుతుంది. అది ఏదో ఒకనాడైతే జారిపోక తప్పదు. అది ఏనాడు జారిపోతే ఆనాడు మళ్ళీ మనం కొత్త స్టాక్ అంటూ పెట్టుకోలేదు. కనుక యమదూతలు మన బారిన పడరు. సాక్షాత్తు భగవంతుడే తన సన్నిధానానికి మనని తీసుకువెడతాడు. యముడు కాని యమదూతలు కాని మన జోలికి రానే రారు. అలాంటి వ్యక్తిని భగవంతుడే నయామి పరమాంగతిం, ఇది భగవంతుడు చెప్పిన మాట. ఆయన వరాహ అవతారంలో ఉండేటప్పుడు ఎవడైతే నన్ను శరణాగతి చేస్తాడో, ఎవడు పంచ సంస్కార పరుడవుతాడో, ఎవడు వైష్ణవుడిగా జ్ఞాన జన్మని పొందుతాడో, అలాంటి వాణ్ణి నేనే స్వయంగా ఉండి మా లోకానికి తీసుకువెడతాను తప్ప వీళ్ల బారిన వాళ్ల బారిన పడి వాడు దుఃఖపడేటట్టుగా వదిలిపెట్టను సుమా. ఇది వరాహ అవతారంలో దేవుడు చేసినటువంటి ప్రామిస్, ప్రతిజ్ఞ చేశాడు భగవంతుడు. ఇది జ్ఞాన జన్మ అంటే. ఈ జ్ఞాన జన్మ కలగాల్సింది మనిషికే. నువ్వు నాలుగు ఆవుల్ని కూర్చోబెట్టి చెబితే వాడికి అర్థం కాదు. నాలుగు కుక్కలనో లేకపోతే నాలుగు పందులనో కూర్చోబెట్టి చెబితే వాడికి అర్థం కాదు. ఇది ఈగలకి దోమలకి చేపలకి కోళ్ళకి చెబితే అర్థం కాదు. ఇది మనిషికి అర్థం చేసుకునే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అట్లా జ్ఞాన జన్మ పొందేటటువంటి అవకాశం ఏర్పడితే అప్పుడు ఆ వ్యక్తిని వైష్ణవుడు అని అంటారు. వైష్ణవుడు అంటే ఒక కులంలో పుట్టినవాడు కాడు. ఏ కులంలో పుట్టినా వాడు విష్ణువుని శరణాగతి చేయకపోతే వాడు ఎంత జ్ఞానాన్ని సంపాదించిన వాడైనప్పటికీ కూడా జ్ఞానం అనే చందనపు కట్టెలు మోసే గాడిద. కస్తూరి మూటల్ని మోసేటటువంటి కంచరకి ఆ కస్తూరి వల్ల ఎంత ప్రయోజనమో, ఎన్ని చదువులు చదివినా వాడికి తెలియాల్సింది తెలియకపోతే వాడి బతుకు అంతే. ఒక ఆయన పడవలో ఎక్కేట సముద్రంలోకి వెడదామని, వాడు పట్నాల్లో చదువుకున్నటువంటి సైంటిస్ట్, వాడు ఇక్కడ ఒడ్డుకొచ్చాడు సముద్రం దగ్గరికి. సరదా అనిపించింది ఒక పడవ అని అడిగాడు, ఎరా తీసుకెడతావా కొంచెం అలా లోపలికి సరదాగా, మంచి గాలి వేస్తోంది బాగుంది అని. ఎక్కడ బాబోయా అన్నాడు. పడవ సాగుతోంది అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా లోపలికి వెడుతోంది. చదువుకున్నాడు కదా, వీడికి కుదురు ఉండదు. ఎరా ఓ చిన్న ఇసుక వేస్తే నీళ్ళల్లో ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుంది ఇసుక వేస్తే? మునిగిపోతుంది. మట్టి బిడ్డ వేస్తే అంత చిన్న వేస్తేనే మునిగిపోతుంది, ఇంత పెద్ద పడవ అందులో నువ్వు నేను కూర్చొని ఎందుకు మొలగట్టలేదురా అని అడిగాడు. నాకేం తెలియదు బాబయ్య, చిన్నప్పటి నుంచి ఇట్లానే తిరుగుతున్నాను అన్నాడు. బోరిని ఎందుకు రా నువ్వు ఆ నీళ్ళల్లో పెరుగుతున్నావు, నీళ్ళల్లో తిరుగుతున్నావు, పడవలో బతుకుతున్నావు, అయినా నీకు ఆ పడవ ఎందుకు తేలుతోందో తెలియటం లేదు. ఎందుకురా నువ్వు బతుకు బతికి వెదా జీవితం అంతా నీ సగం జీవితం వేస్ట్ రా. అలాగే బావయ్య ఏం చేస్తామండి, మరి చదువుకోలేదు బావయ్య. కాసేపటికి మేఘాలు పట్టాయి ఆకాశంలో. అరే ఆ మేఘాల్లో ఏముందిరా అని అడిగాడు. నీ ఇళ్ళు ఉన్నాయండి బాబు. తన పక్క నుండి పడవలోంచి నీళ్లు కసిని తీసి ఇలా పైకి ఎగరేశాడు. ఏమవుతాయి? కింద పడ్డాయి. ఒరే కాసిన నీళ్లు తీస్తేనే కింద పడుతున్నాయి కదరా, మరి మేఘాల్లో బోల్డ్ అని నీళ్లు ఉంటాయి కదా, కింద ఎందుకు పట్టలేదురా? తెలియదు బాబాయ్ అన్నాడు. ఓర్ని నువ్వు నీళ్ళల్లో బతుకుతున్నావు, ఆ నీళ్లు తాగుతున్నావు, ఆ నీళ్ళు ఎందుకు పైకి మేఘాల్లో తేలుతున్నా తెలియదు అంటున్నావు, ఏమిట్రా నీ బతుకు? అదవాయ్ నీ జీవితం 80% వేస్ట్ రా. అలాగే బాబాయ్ ఏం చేస్తాడు బాబాయ్, చదువుకోలేకపోతేనండి. మరి కాసేపటికి మేఘాలు ఉరుములతోటి వాన కురవడం ప్రారంభించింది. పడవలో ఆయిల్ కాస్త అయిపోయింది. పెద్ద పెద్ద తరంగాలు వస్తున్నాయి, ఇటు అటు పడవ ఊగుతోంది, తిరగబడే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు వీడు అడిగాడు, బాబాయ్ ఈ ఈత వచ్చునండి. అంటే ఈత రాదురా. అదేంటి బాబాయ్, మీరు ఇన్ని డిగ్రీలు సంపాదించారు, అన్ని డిగ్రీలు సంపాదించారు అంటున్నారు, పడవ ఎందుకు తేలుతుందో తెలుస్తుంటారు, నీళ్ళు ఎందుకు పైన ఆకాశాలు ఉంటే తెలుస్తూనే అంటున్నారు, ఆ మాత్రం ఈత రాదండి, నేర్చుకోలేదురా. నా జీవితం 80% వేస్ట్ సార్. ఇప్పుడు మీకు ఈత రాకపోతే మీ జీవితం 100% 110% కూడా వేస్టే సార్ అన్న. నీళ్లల్లో ఉండేటప్పుడు నీకు తెలియాల్సింది ఏమి? ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు, బాటనీ కాదు, జియాలజీ కాదు, ఆస్ట్రానమీ కాదు, ఓషనోగ్రఫీ కాదు, ఏం తెలియాలి నీకు? ఈత ఒక్కటి తెలిస్తే చాలు, బతికి బట్టగట్టగలుగుతావు. ఈ ప్రపంచం అనే సముద్రంలో తిరిగేటప్పుడు నువ్వు ఎన్ని చదువులు చదివినా, ఎంత తెలివైన వాడివైనా, ఏ కులంలో పుట్టినా, నీకు తెలియవలసినది ఒక్కటి. ఏమిటది? భగవంతుణ్ణి శరణాగతి చేయుట. జ్ఞాన జన్మని పొందగలుగుట. అది ఒక్కటి లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఒకటే, మేడలు కట్టినా ఒకటే, కార్లు తీసుకున్నా ఒకటే, విమానాలున్నా ఒకటే, ఇంటి నిండా బంగారం ఉన్నా ఒక్కటే, ఏమున్నా నీ బతుకు తవ్యర్థము. మనిషిగా పుట్టినప్పుడు ఆ మానవ జన్మని సార్థకము చేసుకోవాలి అని అంటే వాడు చేయాల్సిన పని జ్ఞాన జన్మకి దీన్ని సాధనంగా మలుచుకుంట. జ్ఞాన జన్మ కలగడానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించగలిగితే, ఒక సదాచార్యుడి ద్వారా, పంచ సంస్కారముల ద్వారా, మంత్ర మంత్రార్థములని పొంది జ్ఞాన జన్మను నువ్వు లభించుకోగలిగితే, నువ్వు వైష్ణవుడివి కాగలిగితే, అప్పుడు నీ జన్మ సార్థకము. ఇది లేకపోతే మనం ఎన్ని పొందినా అవన్నీ ఈ శరీరానికి మాత్రమే పనికొస్తాయి తప్ప నీకు పనికిరావు, ఆత్మ బాగుపడటానికి పనికొచ్చేవి కావు. రామానుజాచార్యుల వారు అవతరించడానికి పూర్వం ఈ జ్ఞాన జన్మ అనేది కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఇచ్చేవారు, మిగతా వాళ్ళకి ఇచ్చేవారు కాదు. రామానుజులు వారు అవతరించడానికి ముందర బ్రాహ్మణులలో కూడా ఆడవాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళకి అర్హత లేదు, బ్రాహ్మణేతరులకి అర్హత లేదు అని దూరం పెట్టేవారు జ్ఞాన జన్మ పొందటానికి, వైష్ణవ దీక్ష తీసుకోవటానికి. మంత్రమును వింటే చెవుల్లో సీసం పోసేయాలనేవాడు, మంత్రాన్ని అంటే నాలికని చీల్చేయాలనేవాడు. కానీ రామానుజుల వారు అవతరించిన తరువాత ఇది తప్పు, రాముడు ఒక జటాయు అనే గద్దకి మోక్షం ఇచ్చాడు, ఒక బోయ జాతికి చెందినటువంటి శబరిని అనుగ్రహించాడు, గుహుణ్ణి అనుగ్రహించాడు, రాక్షసుడైనటువంటి విభీషణుణ్ణి తరింపచేశాడు. మరి కేవలం బ్రాహ్మణులకే అని అన్నట్టయితే జటాయుకి తన తండ్రికి కూడా చెయ్యడానికి అవకాశం లేని అగ్ని సంస్కారం చేసి గచ్చ లోకాన్ అనుత్తమాన్ మయాత్వం సమనుజ్ఞాతః, నేను ఆజ్ఞాపిస్తున్నాను హో జటాయో, ఏ లోకానికి వెడితే మళ్ళీ తిరిగి రారో అట్లాంటి లోకానికి వెళ్ళు అని పంపించగలిగాడైన మోక్షాన్నిచ్చాడు జటాయుకి. అందుచేత భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి స్త్రీ అనర్హురాలు అనే మాట తప్పు, బ్రాహ్మణేతరులు అనర్హులు అనే మాట తప్పు. హరిజనుడైనా గిరిజనుడైనా అర్హుడే. ఎప్పుడు ఎప్పుడు అన్నం తినాలంటే ఏం కావాలి? అన్నం తినాలంటే ఏ ఉండాలి? చెయ్యి కాదు, ఆకలి ఉండాలి. అయ్యరామ, నీళ్లు తాగాలంటే ఏం కావాలి? ఇప్పుడు తెలిసిపోయింది మీకు, అది ఈగైనా చీమైనా దోమైనా నల్లైనా దాహం ఉంటే నీళ్లు తాగడానికి అర్హత, ఆకలి ఉంటే అన్నం తినడానికి అర్హత. భగవంతుడి అనుగ్రహం అనే జ్ఞాన జన్మ పొందడానికి అర్హత ఏమి? కోరిక, రుచి, నేను కూడా అనే కోరిక ఎవరికుంటే వాళ్ళకల్లా ఈ మంత్రం ఇవ్వచ్చును అని రామానుజుల వారు వారి కాలంలో 74 మంది ఆచార్యులకి అధికారం ఇచ్చి మీరు దేశంలో ప్రపంచంలో ఉండే మూల మూలలకి వెళ్ళండి, ఎవరెవరికి రుచి ఉంటే వాళ్ళకల్లా ఇవ్వండి, ఇతర అర్హతల్ని గురించి అడగవద్దు. ఏముండాలి? కోరిక, దాని మీద శ్రద్ధ, ఇది ఎవరికుంటే వారికి ఇవ్వవచ్చును అని స్వయంగా తామే గోపురమిక్కి మంత్రాన్ని చాటారు. గోష్ఠీపురం అనే ఊరిలో దేవుణ్ణి దర్శించడానికి అందరికీ అర్హత ఉన్నది. అంతకుముందు ఆలయాల్లోకి అందరినీ రానిచ్చేవారు కూడా కాదు. మేల్కోట క్షేత్రంలో ఆలయపు ద్వారాలు తెరిచి అందరినీ ఆలయంలోకి రావటానికి పర్మిషన్ రామానుజుల వారు ఇచ్చారు. ఇది 1000 సంవత్సరాలకి పూర్వం జరిగింది. అందుకే ఇప్పటికీ వైష్ణవ దీక్ష తీసుకోవాలనే కోరిక ఎవరికుంటే వారికల్లా మంత్రాన్ని తీసుకోవచ్చును. ఎవరికి రుచి ఉంటే వారల్లా పంచ సంస్కార దీక్షని పొందవచ్చు. వాడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా ఆడవాళ్ళ మగవాళ్ళ పిల్లల పెద్దల అనే ప్రశ్న లేదు. కావలసిందేంటి? కోరిక, శ్రద్ధ. నేను కూడా ఇట్లా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరికీ అర్హత ఉన్నది అని మహానుభావులైనటువంటి రామానుజాచార్యులు వారు పర్మిషన్ ఇచ్చారు. అయితే వారు కొత్తగా ఇవ్వలే ఇది, అంతకుముందు ఋషులందరూ దాన్ని అంగీకరించారు. మధ్యకాలంలో దాన్ని కప్పి పెట్టారు. రామానుజులు వారు దాన్ని తిరిగి ప్రకాశింప చేసినారు. ఆ దీక్షా కార్యక్రమాన్ని ఈవేళ ఇక్కడ మన పూర్ణాహుతి కాగానే ఎవరెవరికి రుచి ఉంటే శ్రద్ధ ఉంటే వారికి దాన్ని తీసుకునే అవకాశం కలిగించాలనేది మన కార్యకర్తల యొక్క ఆశ కోరిక. దాన్ని ఈ పూట మనం చేసుకుంటాం. ఈవేళ 4వ రోజు మధ్యాహ్నం కార్యక్రమం ఇప్పుడు మనకి పూర్ణాహుతితోటి పూర్తవుతుంది. అవగానే మనందరికీ కూడా ఇక్కడ తీర్థము ప్రసాదము కూడా అందజేస్తారు. ఎవరెవరు అవుతున్నారో వాళ్ళు తీర్థం మాత్రం తీసుకోండి, ప్రసాదాన్ని కాకుండా. ఆ తర్వాత మనం ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మీ అందరికీ ఆ యజ్ఞ పురుషుడి యొక్క అనుగ్రహం సదా ఉండాలి అని ప్రార్థన చేస్తూ అనేక మంగళాశాసనాలను చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. దానికి ముందుగా ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని అంతా కూర్చోండమ్మా ప్రదక్షిణగా మనకి దర్శింపజేస్తున్నారు స్వాములు. అంతా కూడా నమస్కారం చేస్తూ భగవన్ నామాన్ని పలుకుదాం.
భగవాన్ కీ, రాజా రామచంద్ర మహారాజ్ కీ. శృతి గడుపం నిక్షిప్య సమిద్దర్భాంగత్ర నిక్షిప్య ఆజ్యేనాభిహార్య ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తతే అగ్నే సమిత సప్త విద్వా సప్తర్వే సప్తధావ ప్రియాణి శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం ओम सत्थरा अंजह दिवसोर मेधारा सति दिवा
एजावो ये गुलस्य वागेन मेजाधारा नुष्पिलोगे जिन्दवारा पदिक्षदाच्येन जोह दिपेजवा जिवन्दे लोगसोत्थरा देर सेवास्ते देजवरंधे तामा वैवसवर्थारा तामाने वावरंधे
बोलिए इतने भगवान की राजराष्ट्राभिवृद्ध्यर्थं पुरुषमन्त्रेण हुत्वा संवादाद्यं स्वीकृत्य महाकुंभे सेचये अग्ने नैजमन्त्रं पठन् शाला प्रदक्षिणं कुर्यात् यागशाल प्रदक्षिण जरुगुतुंदि केवलं मुंदुगा स्वामवारु రుచికులు మాత్రం చేస్తారు లోపల ఆవరణలో ఉన్న ఉభయదారులు మాత్రం చేస్తారు మిగిలిన వారంతా కూడా ప్రసాద గోష్ఠి జరిగే సమయంలో అంతా కూడా ప్రదక్షిణలో పాల్గొని